విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
నిత్యం ఉంటాడు అక్షరుడు వాడు, నాశనం లేనివాడు. వాడిని చూస్తే తెలిసిపోతుంది, ఆ పులకింతే తెలిసిపోతుంది. భూలోకంలో పురాణం చెబుతూ ఉన్నప్పుడు ఇదిగో శివాలయానికి వెడితే అక్కడ పద్మాకర్ గారి నోటి నుంచి పురాణం వింటున్నటువంటి వాళ్ళలో ఎవరిలో ఏ లక్షణాలు ఉన్నాయో చూసి వాళ్ళలో నీ భక్తులు ఎవరో ఏరుకోవచ్చమ్మా అన్నాడు ఆయన. ఆ వింటున్నప్పుడే తెలిసిపోతుంది అనన్య భక్తులు ఎటువంటి వాళ్ళు. ఆ శ్రవణం చేసే తీరుని బట్టి ఓహో వీళ్ళ నా స్వామి చెప్పిన భక్తులు అనుకుని నువ్వు పులకించవచ్చు పమ్మన్నాడు ఆయన. ఈ విధంగా శ్రీహరి తన పరమ భక్తుల లక్షణాలు చెప్పాడు. లక్ష్మి, గంగ, సరస్వతుల్ని పొమ్మని ఆనతిచ్చాడు. వాళ్ళు కూడా ఆజ్ఞానుసారంగా భూలోకంలో నదులయ్యారు. బ్రహ్మని సరస్వతి వరించింది, ఈ గంగేమో సాగరుణ్ణి వరించింది. నారాయణ మహర్షి ఇదంతా నారదునికి చెబుతున్నాడు, అది మనం మర్చిపోకూడదు. గంగానది భూలోకంలో శాశ్వతంగా కలియుగాంత వరకు ఉంటుందట, కానీ తర్వాత తర్వాత అంతర్వాహిని అయిపోయింది ఆవిడ. సరస్వతి జ్ఞానం ఎప్పుడు లోపల ఉంటుంది, పైకి కనపడుతుందా? ఒక్క బదరీ దగ్గర మాత్రమే మనకి సరస్వతి కనపడుతుంది, తక్కిన చోట భూమిలో కలిసిపోయింది. ఈవిడే కాదట, కొన్ని కారణాలతో రాబోయే కాలంలో నదులు కూడా తమ తత్వాన్ని విడిచిపెడుతున్నాయి. భారతీ భారతం గత్వా బ్రాహ్మీ చ బ్రాహ్మణ ప్రియ. భారతి సరస్వతి భారతవర్షంలో ప్రవహించి బ్రహ్మకి ప్రీతి ప్రాప్తులయ్యింది. అప్పటి నుంచి ఆవిడికి బ్రాహ్మీ అని పేరు వచ్చింది. వాక్కుకి అధిష్టాన దేవత గనక వాణి అని కూడా పేరు తెచ్చుకున్నది. శ్రీహరి సమస్త విశ్వంలో వ్యాపించి ఉండి సముద్రంలో కలవడానికి పోతుంది గనక సరస్వ అన్నారు ఆవిడ. దేవాదిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రురాలు గనక ఈమెకి సరస్వతి అని పేరు వచ్చింది. నదీ రూపంలో ప్రవహించిన సరస్వతి పరమ పావని, పుణ్యతీర్థ స్వరూపిణి. వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి స్నానం చెయ్యాలి. మన పాపుల పాపాలనే సమిధల్ని కాల్చి పారేస్తుందట. అగ్నిలో సమిధ వేస్తే ఏమవుతుంది? కాలి బూడిదవుతుంది. సరస్వతిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి. ప్రజ్వలించే అగ్నిస్వరూపిణి సరస్వతి అంటే నారద. ఇక గంగానది కూడా సరస్వతీ శాపం వల్ల భూలోకంలో భగీరథుడు తపస్సు చేసినప్పుడు అఖండ తపస్సుకి మెచ్చుకుని భూమికి వచ్చింది, ప్రవహించింది, చివరికి సముద్రంలో కలిసింది. మహాలక్ష్మీదేవి అంశతో తులసీదేవి కూడా ఆవిర్భవించింది. ఈ ముగ్గురు దేవతల దివ్య కళలు కలియుగాంతం వరకు భూమి మీద ఉంటాయి. ఇప్పటి నుంచి చెబుతున్నాను చాలా జాగ్రత్తగా విను, రాబోయేది కలియుగం అంటే ఇప్పుడంటే మనకు వచ్చేసింది. కానీ ఈ కథ చెప్పేనాటికి కలియుగం రాలేదుగా, మరి ఇది కృతయుగం నాటి మాట కదా. అందుకని కలియుగం మహాభయంకరమైనది. కలియుగంలో మొత్తం నదులలో ఉండే దేవతలు, నది ఉంటుంది కానీ నదీ దేవత ఉండదట, గంగానది ఉంటుంది కానీ గంగలో ఉండే అమ్మవారు ఉండదు, ఆవిడ వెళ్ళిపోతుందిట చెప్పేశారు. కాశీ బృందావనం త్యక్త్వా, కాశీ బృందావనం ఈ రెండే మిగులుతాయి కలియుగాంతం వరకు. ఇంక తక్కిన మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ క్షేత్రాల్లో ఉండే దేవతలు పైకి వెళ్ళిపోతారట. నదులలో ఉండేవాళ్ళు కూడా, అంటే కాశీలో ఉండే గంగ తప్ప, బృందావనంలో ఉండే యమున తప్ప, తక్కిన దేవతలు ఉంటారుగా నదులకి. యమునా నది గంగానదిని విడిచిపెడితే ఇంకా సరస్వతీదేవి తన రూపం విడిచిపెట్టి పైకి వెళ్ళిపోతుంది. నీళ్లు ఉంటాయి ఎన్నో ఎన్నో, కానీ అందులో సరస్వతీదేవి ఉండదు. గోదావరి దేవత ఉంటుంది, ఆ నది జలం ఉంటుంది, కానీ అందులో దేవత ఉండదు, పవిత్రత ఉండదు. ఇక ఇలా మొత్తం నదులలో ఉండే దేవతలన్నీ తమ రూపాలు ఉపసంహరించుకొని పైకి పోతారట. సకల తీర్థాలు కూడా శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా గంగా సరస్వతి పద్మావతులతో కూడి శ్రీహరి పదం చేరిపోతారు. అందుకే కలియుగాంతం వరకు భూమి మీద మిగిలేవి రెండే. ఇప్పుడు ప్రస్తుతం అయిపోయింది అది, ఇప్పటికే గోదావరిలో గోదావరి దేవత లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రూట్లు మార్చేస్తారు, చివరికి అసలు ప్రవాహం పోతుంది, సర్వనాశనం ఏర్పడుతుంది క్రమంగా భూమి మీదకి. అలాగే ఇప్పటికి గంగానది మాత్రమే మిగిలింది కాశీ దగ్గర, అలాగే బృందావనంలో ఉండే ఆ జగన్మాత యమునానది మిగిలింది. తక్కిన దేవతలన్నీ గంగాన మొదలైనటువంటి వాటి యొక్క స్వస్వరూపాల్లో కలిసిపోతాయి, క్రమంగా విష్ణువు దగ్గరికి పోతాయి. ప్రస్తుతం కృష్ణానదిలో కానీ తక్కిన నదులలో కానీ ఆయా దేవతలు తమ శక్తులు ఉపసంహరించారు. నామకే వస్తే నీళ్లు మిగిలాయన్నమాట. పాలల్లో ఒక యంత్రం పెట్టి మేగడంతా లాగేస్తారు, అప్పుడు ఆ పాలు ఒట్టి నీళ్ళు అని పాలు మిగులుతాయి. అందులో మేగడు ఉండదు చూడండి మీరు, ఆ మేగడు అంటే వెన్న అనమాట. వెన్న తీసిన పాలు ఎలా ఉంటాయో, మొత్తం వెన్న తీసేస్తే పాలు ఎటువంటివో అలాగే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నదులు అందులో ఉండే వెన్నే ఆ దేవతా స్వరూపాలు వెళ్ళిపోయాయి. ప్రస్తుతం చాలా క్షేత్రాలు ఇంకా ముందు 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 క్రమంగా ఆఖరికి వెంకటాచలంలో ఉండే స్వామి కూడా పైకి వెళ్ళిపోతాడు. విగ్రహం మిగులుతుంది అక్కడ, నిగ్రహం పోతుంది. సాలగ్రామం శ్రీహరి మూర్తి పురుషోత్తముడైన జగన్నాథుడు, ప్రస్తుతం జగన్నాథస్వామి ఉన్నాడు పూరిలో, వీళ్ళు కూడా కలియుగంలో 10,000 సంవత్సరాల తర్వాత భారతదేశం విడిచిపెట్టేస్తారు. ప్రస్తుతం 5,127 దాటింది, ఇంకొక 5,000 సంవత్సరాలు ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఈ దేశం విడిచిపెట్టేస్తున్నారు. సాలగ్రామంలో సాలగ్రామంలో దేవుడు ఉండట, శ్రీహరి మూర్తి ఉండదట ఇక. అలాగే పూరి జగన్నాథస్వామిలో ఉండే స్వామి కూడా వెళ్ళిపోతాడట. ఇంకా సాధువులు చాలా దుఃఖిస్తారు. సాలగ్రామం అంతర్ధానం అయిపోయాక సాధువులు భక్తులు వైష్ణవులు పురాణాలు శంఖాలు శ్రాద్ధ తర్పణాలు అన్నీ నశించిపోతాయి. వేదోక్త కర్మలు ఉండవు. ఇప్పటికే దేవతా పూజలు భ్రష్టం పట్టాయి, తక్కినవి పూర్తిగా భ్రష్టం పడతాయి. భగవంతుని దివ్యనామాన్ని ఉచ్చరించేవాళ్ళు పురాణాలు చెప్పేవాళ్ళు తగ్గిపోతారు, వేదోక్త కర్మలు చెయ్యరు. దేవతల దివ్య గుణనామ సంకీర్తనలు ఉండవు. ఆడిటోరియంలు పెరుగుతాయి, ఆలయాలు తగ్గిపోతాయి, అపవిత్రత పెరుగుతుంది. వేదాలు శాస్త్రాలు ధర్మాలు గ్రామదేవతలు కూడా ఇప్పటికే గ్రామదేవతలు దేవతలు విడిచిపెట్టిపోయాయిట. ఏంచేతంటే ఈ పాపాత్ములు రాత్రులు తిరుగుతూ ఉంటే, రాత్రిపూట వీధుల్లో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే గ్రామదేవతలు ఆ ఊరు విడిచిపోతారు. అందుకే కనీసం ఆ ఉన్న దేవతలనైనా నిలబెట్టుకోవడానికి ఏడాదికో రెండేళ్లకో అమ్మవారిని నిలబెట్టి ఈ జాతరలు చెయ్యాలి, చెయ్యకపోతే ఇవి కూడా ఉండకపోతాయన్నారు. భూమి మీద అన్నీ అదృశ్యమవుతాయి, మానవులకి పవిత్ర కర్మలు ఉండవు, శ్రాద్ధ కర్మలు తప్ప శ్రద్ధాకర్మలు ఉండవు, ఎవడు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వరు, మంచి పనులు చెయ్యరు, అన్నిటిలో కృత్రిమం, ప్రతిదానికి ఇంత డబ్బును పెట్టేస్తారు. కలియుగంలో సాధారణంగా వామాచార పరులు పెరిగిపోతారు, నిత్యం మద్యం మాంసం సేవిస్తారు, మద్య మాంసాలు సేవించేటటువంటి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసే దౌర్భాగ్యులు పుడతారు, అసత్యం పెరుగుతుంది, అన్నీ అసత్యాలే, ఎక్కడ సత్యం పలికేవాడు ఉండటట. కపటాచరణం అంటే పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా మోసంతో ప్రవర్తిస్తారు, ఏహ్యభావం కలిగి ఉంటారు, మనుషులు చూస్తే గౌరవం తగ్గిపోతుంది. తులసీదళం లేకుండా రోజు దేవాలయాల్లో పూజలు చేస్తారట. ఏ దేవాలయంలో చూసినా తులసీదళం కనపడటట, అమ్మవారి పాదాల దగ్గర అయ్యవారి పాదాల దగ్గర శివలింగం మీద తులసీదళాలు కనపడకుండా పోతాయి. ఏకాదశి వ్రత విహీనులు తయారవుతారు, అసలు ఏకాదశి వ్రతం పాటించే వాళ్ళు లేకుండా పోతారు. ధర్మ వివర్జితులు పెరుగుతారు, ప్రజలు విష్ణువుని బ్రాహ్మణుల్ని ద్వేషిస్తారు, అజ్ఞానులై ప్రవర్తిస్తారు. అలాగే కులమతాల విచక్షణ పోయి ఒకడనొకడు పెళ్లి చేసుకోవడాలు మంచం కంచం అన్నీ ఒకటైపోతాయి క్రమక్రమంగా. దేవతలు ఈ భయంకర సంఘటనలు చూచి భూమి మీద క్రమక్రమంగా తగ్గిపోతారు. దేవతల ప్రత్యక్షం కాదు, ఎన్ని మంత్రాలు జపం చేసినా మంత్రాధిష్టాన దేవతలు భూమి మీదకి రావడం మానేస్తారు. దివ్యకర్మలు క్రమంగా లుప్తమవుతాయి. ఇంకా మొండితనం అన్నిటికీ పిడివాదన, ఏ ఇలా ఎందుకు చేయకూడదు అంటూ మొదలు పెడతారు. క్రూరత్వం పెరుగుతుంది, దాంభికం దంభాచారాలు పెరుగుతాయి, అహంకారం పెరుగుతుంది, దొంగతనాలు పెరుగుతాయి, హింసాకాండ పెరుగుతుంది, ఈర్ష్య పెరుగుతుంది, మాత్సర్యం పెరుగుతుంది, మదం పెరుగుతుంది, కామం ఎక్కువవుతుంది, క్రోధం పెరుగుతుంది, దుర్గుణాలు పెరిగిపోతాయి. తద్వారా మానవులలో అనారోగ్యాలు ప్రబలుతాయి. ప్రోత్సాహానికి అంటే దైవభక్తికి ప్రోత్సాహం పోతుంది. హింసని ప్రోత్సాహపరుస్తారు. యుద్ధోన్మాదులు, పరస్పరం రాజ్యాల మధ్యలో తగాదాలు పెరుగుతాయి, రాష్ట్రాల మధ్యలో తగాదాలు పడతాయి, ప్రాంతాల మధ్యలో భేదాలు పెరిగిపోతాయి. ప్రతి వ్యక్తి చివరికి కొంతకాలం పోయాక ఈ ఇంటివాడికి ఆ ఇంటివాడికి పడదు, ఈ వీధివాడికి ఆ వీధివాడికి పడదు. ఇప్పటికే చూస్తున్నాక గణపతి నవరాత్రుల్లో ఆ వీధివాడికి ఎదురుగుండే వీడు, ఈ వీధివాడికి ఎదురుగుండే వాడు మైకులు పెట్టి యుద్ధం, పూర్వం బాణాలతో కొట్టుకున్నట్టుగా. ఇప్పటికే మన ఎంత బాగా రాశారంటే అసలు విష్ణుమూర్తి చెప్పాడు, నారదులు వారు వింటున్నారు పురాణాల్లో. భాష మాట్లాడుకునే వాళ్ళే పరస్పరం విడిపోతారని చెప్పారు. ఇదిగో ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక అంత, కొంతకాలానికి ముక్క ముక్కలు కొట్టుకుని ఏ జిల్లాకి ఆ జిల్లా ఓ స్టేటు, ఏ జిల్లా జిల్లాలు అయిపోయిన తర్వాత నెత్తి మీద డిల్లాలు కొట్టుకు తెస్తారు చివరికి. అలా ఒకళ్ళతో ఒకళ్ళు పడకపోతారు, ముక్కలు చెక్కలై పరస్పర విరోధంతో కొట్టుకుంటారు. ఐకమత్యంతో ఉంటే ఎంత బలము అనే విషయం మర్చిపోతారు. యథేచ్ఛగా ప్రవహిస్తారు. క్రమక్రమంగా మానవులలో మైత్రి ఉండదు, స్నేహం ఉండదు. అందరూ పక్క వాళ్ళని నమ్మరట. పెళ్ళం మొగుడిని నమ్మకూడదట, మొగుడు పెళ్ళాన్ని నమ్మట. ఘోర కలి పెరిగిపోతుంది. ఉత్తమ స్నేహితులు దుర్లభమైపోతారు. సుశీలవతులైన పతివ్రతలు అరుదైపోతారు. వివాహాది కర్మలన్నీ నశించిపోతాయి. పెళ్ళిళ్ళన్నీ మొక్కుబడి పెళ్ళిళ్ళు, సంతకాల పెళ్ళిళ్ళు. రిజిస్టర్ చేస్తేనే పెళ్ళి అంటాడు చివరికి. ప్రజలు లెక్క చెయ్యరు. జాతి వర్ణ నిర్ణయం మొత్తం నశిస్తుంది. స్వపర భేదం పోతుంది. స్వామి మీద గౌరవం ఉండదు. ఆప్తులు పోతారు. పెద్ద చిన్న అనే భేదం పోతుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు నెత్తి మీద కాళ్ళు పెడతారు. ఏం పెద్దాడైతే ఏంటి లెక్క అంటారు, తిరస్కరిస్తారు. పురుషులు స్త్రీలు ఒకళ్ళకొకళ్ళు లోబడి జీవించడం మొదలెడతారు. క్రమంగా ఆడవాళ్ళు సంపాదిస్తుంటే మగవాళ్ళు తినడం మొదలెడతారు. కులటలు ఉద్భవిస్తారు. దురాచార పరులు అవుతారు. కటువైన మాటలు మాట్లాడతారట. ఇతరుల మనస్సులను నొప్పి పెట్టించేలా మాట్లాడతారు. చివరికి మొగుళ్ళను కూడా హింసిస్తారు భార్యలు. అలాగే మహాత్ములు అనుకున్నటువంటి వాళ్ళు కూడా క్రమక్రమంగా అజ్ఞానంలో పడిపోతారు. భార్య గృహానికి యజమానురాలు, భర్త సేవకుడి కంటే అధముడైపోతాడు. కలియుగంలో బలవంతుడే పరిపాలకుడు. మంది మార్పలాన్ని బాగా పక్కన పెట్టుకుంటేనే వాడికి పదవులు వస్తాయి. ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. రక్త సంబంధం కలిగిన వాళ్లే మొదట్లో బంధువులట. ఎంత ఆశ్చర్యం చూశారండి. ఒక కొడుకు ఒక కూతురు, లేదా ఒక కొడుకు చాలు, లేక ఒక కూతురు చాలు, భార్య భర్త బిడ్డ వీళ్లే బంధువులు, ఇంకెవరు బంధువులు కాదంటారట. తల్లిని తండ్రిని పోషించేవాళ్ళు పోతారు. దూర బంధువులను పట్టించుకోరు, మిత్రుల్ని పట్టించుకోరు, ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టరు. చివరికి మంత్రోపదేశం చేసిన ఆచార్యుణ్ణి కూడా విస్మరించేవాళ్ళు పెరుగుతారు. క్రమంగా కొడుకుని ఉన్న ఒక్క కొడుకుని కూడా చూడరు, వాడిని వేరే వాళ్ళకి అంటగట్టేస్తారు ఆయాలకి. ఆ క్రమంగా చివరికి ఎవడికి వాడు ఒక్కడే, వాడి పోషణే మిగులుతుంది. తమ పరివారంతో కూడా అనుచితంగా ప్రవర్తిస్తారు. సంధ్యావిహీనులు పెరుగుతారు. యజ్ఞోపేత సంస్కారాలు ఉండవు. సాయంకాలం పగలు నిద్రపోయేటప్పుడు యజ్ఞోపేతం తీసి గోడకొయ్యకి తగిలిస్తారట కొంతమంది. కొంతమంది నడుముకి బెల్టులో చుట్టుకుని ఏదో వీలుంటే పైన తగిలించుకుంటారట. దాన్ని బర్రు బర్రు అని వీపు కొక్కోవడానికి ఉపయోగిస్తారు యజ్ఞోపేతాలు. కొంతమంది మిలేచ్చులలాగా ప్రవహిస్తారు. మిలేచ్ఛ శాస్త్రం పఠిష్యంతి. క్రమక్రమంగా మిలేచ్చులు అనగా ఇటు ఇంగ్లీష్ చదువులు, ఈ తురక చదువులు ఇవి చదువుతారు తప్ప పొరపాటు కూడా సంస్కృతం చదువుకునే వాళ్ళు తగ్గిపోతారట వాళ్ళ చదువుల కోసం. అలాగే కంప్యూటర్ల చదువులు పెరిగిపోతాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అందరూ కూడా ఇతరులకు సేవ చేస్తూ బతుకుతారు తప్ప ఆత్మగౌరవం మర్చిపోతారంతా కూడా. ఇతరుల జీవనాధారాలు అపహరించడం మొదలు పెడతారు. ఎక్కువగా వృషభ జంతువుల్ని హింసించి తినేవాళ్ళు బతుకుతారట. చూసారా కబేళాలు, ఆవుల్ని చంపేవాళ్ళు, ఈ గేదెల్ని చంపేవాళ్ళు రోజు వ్యానుల్లో తెగ వెళ్ళిపోతున్నాయి. అలా ఎద్దుల్ని చంపి గొడ్డు మాంసం తినేవాళ్ళు, బీఫ్ అంటారు దాన్ని. అలాంటి వాళ్ళు అన్ని దేశాల్లో ప్రబలుతారు. వాళ్ళకే పట్టం కడతారు. ధావకులు వృద్ధి పొందుతూ ఉంటారు. సర్వజనులు సత్యహీనులై చరిస్తారు అని చెప్పారు. పనికి వాళ్ళని అన్య భాషలే నేర్చుకోవడానికి ఇష్టపడతారట. ఆహారకు అన్నం తినేటప్పుడు కూడా దౌర్భాగ్యపు ఇంగ్లీషే మాట్లాడేవాళ్ళు తయారవుతారు. కొంతకాలం పాటు ఇంగ్లీషు సామ్రాజ్యం వేలేస్తుందిట. ఆంగ్ల భాష ప్రాధాన్యం వల్ల క్రమక్రమంగా జాతి మత సౌభాగ్యం నశిస్తుంది. సర్వజనులు తద్వారా సత్యహీనులైపోతారు. భూమి కూడా క్రమంగా సస్య శ్యామలంగా ఉండే భూమి సస్యహీన అవుతుంది. పంటలు సక్రమంగా పండవు, వృక్షాలు సక్రమంగా పండవు. మూలికలు రాసుకుంటే దురదలు పడతాయట. పూర్వం మూర్ఖుండాక రాస్తే పుళ్ళు తగ్గిపోయేవి, చిడుం పోయేది. ఇప్పుడు ఆ మూర్ఖుండాక రాసుకుంటే కూడా ఒళ్ళంతా దద్దులు వస్తాయి. అలా తయారవుతుంది క్రమంగా. ఔషధులు నశిస్తాయి. చెట్లకి పెద్దగా పళ్ళు ఉండవు. పళ్ళు కూడా కృత్రిమంగా మందులతో తయారు చేస్తారని చెప్పేశారు యజ్ఞేంద్రులు. ఆ మందు తిళ్ళు వల్ల మనుషులకు అనారోగ్యాలు వస్తాయి. రుచి కూడా ఉండదు. మామిడి పళ్ళకు రుచి లేదు, ఇవాళ యాపిల్ పళ్ళకు రుచి లేదు. దానిమ్మకాయలు ఇస్తే అది పట్టుకొచ్చిన తర్వాత కోసి చూస్తే లోపల సగం కంపు. అరటిపళ్ళు రుచి ఉండటంలా, కూరగాయల్లో రుచి ఉండడంలా, చక్కగా గోంగూర పచ్చడి చేసుకు తింటూ ఉంటే స్వర్గం కనిపించేది. ఇప్పుడు అది లేకుండా పోయింది, దిక్కుమాలింది, అన్నీ పోయాయి క్రమక్రమంగా. అంచేత అన్ని రుచిహీనములైన ఫలములు తయారవుతాయి. స్త్రీలు పతిహీనలు అవుతారు, తొందరగా భర్తలు పోయి ఇబ్బంది పడతారు. పెళ్ళైన వెంటనే విడాకులు పుచ్చుకునే వాళ్ళు ఎక్కువ అవుతారని చెప్పేశారు. భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త, ఒక్కొక్కరికి 5 యేసుగురు భార్యలు లేక 5 యేసుగురు భర్తలు ఇలా గడుపుతూ ఉంటారు క్రమక్రమంగా. గోవులకు కూడా పాలు తగ్గిపోతాయి, ఉన్న పాలు కూడా కృత్రిమంగా తయారవుతాయి. వాటిల్లో సారం ఉండదని అర్థం. దంపతులు పరస్పరం ప్రీతి లేకుండా కొట్టుకు తెస్తారు. ఏ భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు నమ్ముకోకుండా తయారవుతారటండి. మొగుడు ఏం చేస్తున్నాడు ఈ డబ్బుని పెళ్ళానికి అనుమానం, పెళ్ళం ఏం చేసేస్తుందని మొగుడు అనుమానం. ఇంక ఇలా అనుమానిస్తే భార్యాభర్తలు బతుకుతారా? ఆఖరికి 50-60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత కూడా పెళ్ళం మీద అనుమానించే మొగుళ్ళు తయారవుతారట కలియుగంలో. ఇదే మొగుళ్ళో తెలియదు మరి. గృహస్థులకి సుఖం పెరుగు, సుఖం పెరుగుతుంది. ఆ సుఖం అనే వంకతోటి అనారోగ్యం తెచ్చుకుంటారట. అంటే పనులు చేయడం కష్టంగా చేసేవారు పూర్వం చక్కగా దంచుకోవడాలు. దంచుకుంటే చేతులకి బలంగా ఉండేవి, స్ట్రాంగ్గా ఉండేవి బాడీస్. ఆ దంచుకున్న పదార్థాల్లో కాలుష్యం ఉండేది కాదు. ఇప్పుడు రోకలతో దంచేవాళ్ళు లేరు. అన్ని గ్లైండర్ టిక్ 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 అనుకోవడం, దాంతో ఏమవుతుందనమాట, గారె వేసి ఆ గారె నోట్లో పెట్టుకుంటుంటే చేయి వెడికింది ఆవిడికి, వెనక్కి ఏమవుతుంది అంటే అది. ఒక్కనాడన్నా రోకలతో దంచుకుంటేగా, పచ్చడి దంచుకుంటేగా కొంతకాలానికి ఎప్పుడైనా సుకుమారం పెరిగిపోతే చేతులు పనికిరావు. పూర్వం నడిచి నడిచి వెళ్ళేవారు కాబట్టి మంచి దొండకొక్కుల్లో బలంగా ఉండేవారు. హాయిగా ఓ 1 ఇడ్లీ తింటే వాడికి అసలు ఆనేది కాదు. ఓ 80 గారెలు తింటే డైజెషన్కి బాగుండేది. ఇప్పుడు నడిచేవాడు లేడు. క్రమంగా నడిచేవాడికి ఏమవుతుంది, నడవక నడవక నడిస్తే కాళ్ళు మోకాళ్ళు పట్టేసి అమ్మే బాబోయ్ నడవలేకపోతున్నాం. అందుకే పాదయాత్రకు వచ్చేవాళ్ళు అలా తగులంటారు. కాబట్టి సుకుమారం పెరిగి సుఖం అనుభవించి అనారోగ్యం పాలయ్యే మనుషులు పెరుగుతారు. పరిపాలకులు కూడా ప్రతాపం ఉండదు. ప్రజల్ని వివిధమైన పనులతో పీడిస్తారు. అసలు కట్టేవాడినేమో ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో పీడిస్తారు, కట్టని వాడిని అసలు వాడు జోలికి వెళ్ళరు. అలాగే రకరకాల పనులు అనమాట, పిచ్చ పనులు వేసి స్థలాలు రిజిస్ట్రేషన్లకి డబ్బులు పెంచేసి ఆ రకంగా ప్రజలను దోచుకోవడం మొదలెడతారు వీళ్ళు కూడా. ప్రజలు కూడా తెలివితేటలను తగ్గిపోతాయి. వెన్నపోసి తినరు, పాలు పెద్దగా తాగలేరు, వెన్న తీసేసిన పాలు తాగుతారు, దిక్కుమాలిన పాలు. రకరకాల ఔషధాలు కలిపినటువంటి నల్లని పదార్థాలు తాగుతారు, అంటే కాఫీ టీలు తాగుతారని చెప్పారు, అవి తాగడం మొదలెడతారు, పాలు తాగడం మానేసి హాయిగా. పరిపాలకులు కూడా తేజోవిహీనులు అయిపోతారు, భగవద్భక్తి శూన్యులవుతారు. భగవద్భక్తి లేని నాస్తికులు కమ్యూనిస్టులు పరిపాలించే దరిద్ర స్థితి వస్తూ ఉంటుంది. వాళ్ళ సహకారం లేకుండా పరిపాలన సాగించలేని దౌర్భాగ్య స్థితి మానవులకు వస్తుంది. నాస్తిక రాజ్యాలు స్థాపిస్తారని చెప్పారు. తద్వారా వాళ్ళేంటి, గుళ్ళు గోపురాలను బతకనివ్వరు కదా. ఎక్కడ మానవులలో ధర్మం ఉండకూడదు వాళ్ళది. ఎంతసేపు కాఠిన్యం, కాలుష్యం, కార్పణ్యం తప్ప. అటువంటి నాస్తికులతో పరిపాలన సాగుతూ ఉంటుంది. 100,000 మందిలో 1 పుణ్యాత్ముడు కూడా లభించడు. దుర్వ్యసనాలు ప్రబలుతాయి. ప్రజలు దుష్ట వ్యవహారాలతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. అడవుల్లో నివసించే ప్రజలు కూడా చివరికి పరిపాలకుల పన్నుల భారం వహింపక తప్పదు. అడవుల్లో ఉండలేకపోతారట. అడవిలో ఉంటే అక్కడ నక్సలైట్ల బెంగ, ఒకవేళ అక్కడి నుంచి నగరంలోకి వస్తే ఇంకొకళ్ళ బెంగ. ఈ విధంగా అనుక్షణం బెంగలతో మానవులకి జీవితం దుర్భరమైపోతుంది. నారద ఏం చెప్పమంటావు, కలియుగంలో మానవులు అశ్లీల భాష ప్రయోగిస్తారు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు. పరిపాలించే నాయకులు కూడా ఒకళ్ళొకళ్ళు బండబూతులు తిట్టుకుంటారట, తోసుంటా అంటే తోసుంటా అంటూ. ధూర్తులు, శఠులు, అసత్యవాదులు, వాడి మీద వీడు, వీడి మీద వాడు అభాండాలు. నిజంగా అన్ని అందులో నిజం కూడా ఉండదు, అన్ని అబద్ధాలు అన్నమాట. నీచులు కూడా ధనవంతులు అవుతారు. నీచులు శ్రేష్ఠులుగా గొప్పవాడుగా కీర్తి పొందుతారు. నగరవాసులు హింసకులు అవుతారు, నిర్దయులు అయిపోతారు, పరస్పరం ఒకళ్ళొకళ్ళు హత్య చేసుకుంటారు. జనులు రోగాలతో, అల్పాయుర్ధాలతో అనతి కాలంలోనే నశిస్తారు. యవ్వనం తొందరగా పోయి ముసలివాళ్ళు అయిపోతారట. జుట్టు ఊడిపోయేవాళ్ళు కొందరు, జుట్టు తలబడిపోయేవాళ్ళు కొంతమంది, ఆ జుట్టు తలబడిపోయి రంగులేసేవాళ్ళు కొంతమంది, చెవులు కాళ్ళు సరిగ్గా పనిచేయక కళ్ళదోళ్లతో పాతికేళ్లకే ముసలాళ్ళు అయిపోయి ఏడుస్తూ ఉంటారు. సంపూర్ణంగా ఏమీ అనుభవించలేరట వీళ్ళు. ఇక్కడ చెప్పారు ఇంకా ముందు ముందు కాలంలో, ఇప్పుడు చెప్పింది చాలా తక్కువ, భవిష్యత్తునికి చాలా భయంకరంగా ఉంది. 16 ఏళ్ల వయస్సులో జుట్టు పూర్తిగా ముగ్గుబొట్టు అయిపోయి జుట్టు రాలిపోతుందట, తలంతా బట్ట కట్టేస్తుందట, చాలా ఆశ్చర్యకరంగా. యవ్వనం ఉండదట. 20 వర్షాలకి మానవులలో వృద్ధత్వం వస్తుందట. చివరికి భగవన్నామం విక్రయిస్తారట. ఏమండా భజన చెయ్యాలంటాం, భజన చెయ్యాలంటే 1016 అవుతుందంట భగవన్నామం చెయ్యాలంటే. క్రమక్రమంగా ప్రసాదం అమ్ముతారట. గుళ్ళల్లో గోపురాల్లో ఎక్కడికెళ్ళినా ప్రసాదానికి 5, 10 అనే లడ్డూలకి విక్రయం చేయడం మొదలెడతారు. ఈ విక్రయం చేసిన దాన్ని మళ్ళీ ఎక్కువ రేటుగా అమ్ముకునేవాళ్ళు తయారవుతారట. నేను చెప్పలేదు, ఇదంతా వేదవ్యాసులు వారు ఈ పురాణాలు చెప్పారు, నాకే సంబంధంలో చెప్పింది అంతా సాక్షాత్తు విష్ణుమూర్తి నారదునికి చెప్పాడు, అదేమో వేదవ్యాసుల వారు పురాణ రూపంలో చెప్పారు. అందువల్ల దుష్టాచార సంపన్నులు పెరుగుతారు, మోసం బాగా నామం పెట్టి పుణ్యాత్ముల్లో నటించేవాళ్ళు తయారవుతారట, పాపాత్ములు పుణ్యాత్ముల్లో నటిస్తారట. లంపటులు ఇంద్రియ నిగ్రహం కలిగినట్టు ఉంటారు కానీ వీళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉండదు. పూస్తిని స్త్రీలు పతివ్రతల్లా వేషాలు వేస్తారు. పరమ పాతకులు తపస్సుల్లా నటిస్తారు. విష్ణుభక్తి లేని వాళ్ళు వైష్ణవుల్లా నటిస్తారు. కలియుగాంతంలో మోసగాళ్ళు జ్ఞాన దుర్బలు పెరుగుతారు. పెద్దగా పాండిత్యం ఉండదు, బాగా సంస్కృతం మీద పట్టు ఉండదు, దుర్బలు పెరుగుతారట. సంస్కృతం రాని వాళ్ళంతా కూడా ఉపన్యాసాలు చెప్పడానికి బయలుదేరతారు, వీళ్ళే చాతుర్మాస దీక్షలు పొందుతారు. గట్టిగా వచ్చి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని వాళ్ళు అటు వాళ్ళంతా కూడా. అటువంటి దుర్మార్గులు పెరుగుతారు. కలియుగాంతం వరకు ఇలాంటి వాళ్ళు పెరిగి పెరిగి క్రమక్రమంగా పొట్టివాళ్ళు అయిపోతారట. వామనులు వ్యాధియుక్తులు, యువకులు అల్పాయుష్కులు అయిపోతారు, జరావస్థ పొందుతారు, ముసలితనం పొందుతారు. కొందరు కన్యల్ని, కన్యల చెల్లెళ్ళని జార వృత్తిలోకి పెంచి ఆ రకంగా శరీరాన్ని అమ్ముకు బతికే వాళ్ళు తయారవుతారు. ప్రత్యేకించి ఈ సినిమా తారలను తయారవుతారని అప్పుడే చెప్పాడు. ఈ వేషాలు వేసేవాళ్ళు తయారవుతారు, వీళ్ళు శరీరాన్ని అమ్ముకుంటారు, ఒళ్ళు అమ్ముకునే బతుకుతున్నారు వాళ్ళంతా అనమాట. చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని తిరుగుతారట. ఈ రకంగా వీళ్ళు వ్యాఖ్యానాల పేరుతో దుర్వ్యాఖ్యానం శరీరానికి చేసుకుని శరీరంలో అవయవము కూడా మానవులకి చక్కగా అలా చూపించి వాళ్ళ ద్వారా బతుకుతారు, జీవితాన్ని వృధా చేసుకుంటారు, సర్వనాశనం అవుతారు. కీర్తి కోసం దానం చేసేవాళ్ళు పెరుగుతారు. తర్వాత ఇచ్చిన డబ్బు వాళ్ళు వెనక్కి లాక్కుంటారట. అందరు ఎదురుకుండా 1,000 రూపాయలు అన్నాం, బయటకు వెళ్ళిన తర్వాత 1,000 రూపాయలు అన్నాను, పొరపాటు అయిపోయిందండి నేను ఇవ్వలేనండి అని చెప్పి రూపాయి ఇచ్చే తప్పుకుంటారట. అలాంటి వాళ్ళు కూడా తయారవుతారు. పురుషులు కన్యాగాములు, సొంత సోదరీమణులు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా తయారవుతారు. వెళ్ళకూడని చోటకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా స్త్రీలోలులై తిరుగుతారు. అసలు ఆశ్చర్యం ఏంటో తెలుసా, స్త్రీ పురుష నిర్ణయం అత్యంత క్లిష్టతరం అన్నాడు. ఎవరు ఆడో ఎవరు మగో చెప్పలేరట. చక్క ప్యాంటు షర్టు వేసుకొచ్చి ఒక ఆవిడ హలో అని చెయ్యి ఇచ్చింది నాకు. ఇస్తే నేను మగవాడు అనుకుని హలో బ్రదర్ హౌ డు యూడు అన్నాను. నీ బ్రదర్ ఏంటి నీ మొహం నేను అంది. అంటే అంత బాగా దగ్గరకు వచ్చేదాకా ఆవిడ చెయ్యి గట్టిగా పట్టి ఊపేదాకా ఆవిడ స్త్రీ అనే విషయం తెలియడంలా. అంచేత ఎవరు స్త్రీలో ఎవరు పురుషులో తెలియదు. వెనక నుంచి వెళ్ళేటప్పుడు ఆడ మగ తేడా తెలియక నానాయాతన. మగాళ్ళు ఆడవేషాలు, ఆడవాళ్ళు మగవేషాలు. లుంగి చూస్తే చీరలా ఉంటుంది, చీర మారేసి దిక్కుమాలిన డ్రెస్ వేసుకు తిరిగేవాళ్ళు కొంతమంది. అలాంటి వాళ్ళు క్రమక్రమంగా తయారై స్త్రీ పురుషుల నిర్ణయం అసాధ్యం అని చెప్పారు. అందరూ ఒకే విధంగా అలంకారం చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు దుర్వ్యవహారాలతో తిరుగుతారు. కలియుగాంతంలో అందరూ మోసగాళ్లే, పాపాచరణ పరాయణులే, మిలేచ్చులైపోతారు. బ్రాహ్మణులు పంచయజ్ఞాలు చేయరు, యజ్ఞోపవేతం ధరించరు. ఘోర కలియుగంలో అందరూ మిలేచ్చులై తిరుగుతారు. తుదకు క్రమంగా చెట్లు కూడా హస్త ప్రమాణం అయిపోతాయట, చెయ్యంత అయిపోతాయట. మానవులు వామనులై బొటన వేలంత వాళ్ళు తేరుతారు రాను 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 అన్నారు. ఈ సమయంలో రాబోయే కాలాల్లో పరస్పరం దేశాల మధ్య ద్వేషం పెరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విధ్వంసకారకమైన అండవస్త్రాలు ప్రయోగిస్తారని ఇందులో చెప్పాడండి. 58 నుంచి 59 శ్లోకాల మధ్యలో అణ్వస్త్రాలనే వాడారు యథాతథంగా శబ్దాన్ని. అంటే ఇప్పుడు మనం ఆటం బాంబ్స్ అంటున్నామే, వీటి గురించి వేదవ్యాసుల వారు ఆనాడే చెప్పేశారు. దాదాపు అన్ని పురాణాల్లోనూ ఈ కలియుగ విశేషాలు చెప్పారు. అందులో ప్రత్యేకంగా ఈ బ్రహ్మవైవర్త పురాణంలో కూడా చెప్పారు కలియుగంలో మానవులు అస్సలు ఒకళ్ళతో ఒకళ్ళు సఖ్యంగా ఉండరట. పక్కవాడి మీద అందరికీ అనుమానమే, వాడు నన్ను ఏం చేస్తాడోనని. ఈ అనుమానం పెరిగిపోయి మిలేచ్ఛ జాతి వాళ్ళు పెరుగుతారు. మిలేచ్ఛ శాస్త్రం పఠిష్యంతి స్వశాస్త్రాన్ని విహాయతే. తమ భారతీయ సంప్రదాయ శాస్త్రాలు, స్వశాస్త్రాలు, సంస్కృతం, వేదాలు, పురాణాలు వదిలేస్తారు. భయంకరమైన మిలేచ్ఛ భాషలు, తురక భాషలు, ఆంగ్ల భాష, వీటి మీద వ్యామోహం పెరిగిపోతుంది. అలా పెరిగిపోయి దానివల్ల చివరికి వాళ్ళు తమ పతనం తామే తెచ్చుకుంటారు. నిత్యం అన్నం దగ్గర కూడా చివరికి ఇంగ్లీషు పదం తప్ప ఇంకో పదం వాడరని చెప్పారు. అలా వాడటం వల్ల ఏమవుతుంది, స్వచ్ఛమైన భాషకి ద్రోహం చేస్తా అంట. సంస్కృతం అంటే సాక్షాత్తు అమ్మవారి, అమ్మవారికి చాలా రూపాలు ఉన్నాయని చెప్పాంగా. అందులో గాయత్రి అనే ఒక రూపంతో భూలోకంలో విహరిస్తుంది ఆవిడ. గాయత్రి రూపంతో భూలోకంలో విహరిస్తేనే వర్షాలు కురుస్తాయి, వర్షాలు సక్రమంగా కురిస్తే పాడి పంట బాగుంటాయి, లోకం బాగుంటుంది. దేవీ భాగవతంలో కూడా మనకి 12వ స్కందంలో గౌతమ మహర్షి గాయత్రి మంత్రానుష్ఠానంతో ఈ లోకంలో చాలామందికి కరువు కాలంలో అన్నం పెట్టాడు. ఆయనకే ద్రోహం చేశారు మహానుభావులు ఆ రోజుల్లో కూడా. అలాగా కలియుగంలో అసలు గాయత్రి దేవతనే మర్చిపోతారట. గాయత్రి మంత్రం చెయ్యకుండా ఇంకా ఏ మంత్రానుష్ఠానం చేసినా ఆ మంత్రం సక్రమంగా పట్టివ్వదు. ఆ పట్టిపోవడం వల్ల ప్రమాదం వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మ్లేచ్ఛ శాస్త్ర పఠనం వల్ల. ఆంగ్ల భాష, తురక భాష ఈ రెండు భారతదేశానికే కాదు, కొన్ని చెప్పక తప్పడంలా, ఏం గొడవ వచ్చినా సరే చెప్పేయాలన్నాడు వేదవ్యాసుల వారు. ఈ రెండు భాషలు మొత్తం ప్రపంచ విధ్వంసానికి మూలమవుతాయట. అందులో ప్రత్యేకంగా ఈ కలియుగంలో కొన్ని తురక జాతి వాళ్ళు విజృంభించి వాళ్ళ దేశాలని, తద్వారా అన్య దేశాలని సర్వనాశనం చేస్తారు. హూణ దేశాలు క్రమక్రమంగా నశించిపోతాయి. రాబోయే కాలాలలో కళ్ళ ముందే జలప్రళయాలు వస్తాయట. జలంలో తాటి చెట్టు నుంచి 12 తాడి చెట్ల ప్రమాణాన కెరటాలు లేస్తాయి అని చెప్పారు. ఇవి వచ్చి ఊళ్ళకు ఊళ్ళను తుడచిపెట్టేస్తుందిట. క్రమంగా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడమే కాకుండా పక్క వాళ్ళను కూడా కొట్టేస్తారు. ఒక్క ఈ ఆరష దేశం మళ్ళీ ఒక ఐక్య దేశంగా తయారవుతుంది. ఎంతవరకు చెప్పారు, హిమాలయం సమారుహ్య యావదిందు సరోవరం తమ్ దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే అని. హిమాలయ పర్వతం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇందు సరోవరం అంటే, ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి సరైనటువంటి వివరణ ఎవరు ఇవ్వడంలా. ఇందు సరోవరం అంటే మానస సరోవరం అని అనుకున్నారు, కాదు మానస సరోవరం కాదు, అది ప్రస్తుతం ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియాయే ఇందు సరోవరం అంటే, అంటే ఇండోనేషియా మనది, మలేషియా మలయ పర్వతం మనది, సింగపూర్ సింహపురి అనేవారు ఆ రోజుల్లో అది మనది. ఇంకా ఇప్పుడు శ్రీలంక ఉన్నదే, ఆ శ్రీలంకను కూడా విభీషణుడి పాలకుడిగా రామచంద్ర ప్రభు నియమించాడు, అది కూడా ఒకప్పుడు మనదే, కుబేరుడు కట్టుకున్నాడు అది. ఇలాగా మొత్తం అన్నీ మనవే. ఒక్క సూర్యకాంతి సోకని ప్రదేశము ఒకటి ఉన్నది అని సుగ్రీవుడు చెప్పాడు రామాయణంలో కూడా. హనుమంతుణ్ణి దిక్కులకి వెతకడానికి సీతని పంపేటప్పుడు సూర్యకాంతి సోకకుండా 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి, 6 నెలలకు ఒకసారి మాత్రమే చీకటి పడేటటువంటి ప్రదేశం ఉంది, అది మంచు ఉన్నది, అక్కడికి మాత్రమే మన మానవులు వెళ్ళి సుఖంగా ఉండలేము, అది తప్ప తక్కిన ప్రదేశం అంతా మనదే వెతకవచ్చు అని చెప్పాడు. అదే ధ్రువ ప్రాంతం, అంటార్కిటిక్ ఖండం అంటున్నామే, దీని గురించి ఆనాడు సుగ్రీవుడే చెప్పాడు మన భౌగోళిక వ్యవస్థలో. అప్పటికి ఇంగ్లీష్ వాళ్ళు లేరు కాబట్టి ఈ అమెరికా ఖండాల్లోకి ప్రజలు ఎక్కువగా వెళ్ళాల. అమెరికా ఇంత చేసి ఏర్పడింది అంత 17-16 శతాబ్దాల మధ్యగా. ఇంగ్లీష్ వాళ్ళే కొంతమంది అక్కడికి వెళ్ళి చేరి తమ దేశానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ప్రకటన చేసుకున్నారు. అప్పట్లో తమాషా జరిగింది. బోస్టన్ టీ పార్టీ అంటారు దాన్ని. బోస్టన్ అని అమెరికాలో ప్రదేశం ఉంది. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళ సామాన్లే దించుకుని వాళ్లే మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళకి ట్యాక్స్ కట్టి ఇంగ్లీష్ వాళ్ళకి అధీనంలో ఉండేవారు మొదట్లో అమెరికా వెళ్ళిన ఇంగ్లీష్ వాళ్ళు. క్రమక్రమంగా ఏమైందంటే మేము ఆ దేశం నుంచి వచ్చేసాం, మేము స్వతంత్రులం అని బ్రిటిష్ వాళ్ళతో తగాదా పడి ఇంగ్లాండు నుంచి వచ్చిన టీలతో వచ్చిన ఒక ఓడ ఓడ అంతా అక్కడ ముంచేశారట ఆ సముద్రంలో. అందుకే దానికి బోస్టన్ టీ పార్టీ అని పేరు. అప్పటి నుంచి వాళ్ళు స్వాతంత్రం ఎగరేసుకున్నారు. ఆ రకంగా ఇంత చేసి అవన్నీ ఏర్పడింది 300 సంవత్సరాల క్రితం. అంతకు పూర్వం కొన్ని 1000 సంవత్సరాల క్రితమే ఆయన ప్రజలు వెళ్ళారు అని చెప్పారు. ఆశ్చర్యకరంగా ఈ పురాణంలో కపిల అరణ్యంలో కపిల మహర్షి నారదుడు సంవాదం చేశాడు అని చెప్పారు. ఆ కపిలారణ్యం ఎక్కడుందో నాకు చాలా కాలం తెలియలా. నేను కూడా కింద సంవత్సరం అమెరికా వెళ్ళినప్పుడు నా అదృష్టం బాగుండి, అక్కడ ఉపన్యాసం చెప్పినప్పుడు కాలిఫోర్నియాయే కపిలారణ్యం అని తెలిసింది. నేను స్వయంగా కొండ చూశా. అక్కడ కమలాకర్ రావు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్వయంగా దగ్గరుండి చూపించారు. అక్కడ శిలాశాసనాలు సంస్కృత భాషలో ఉన్నాయి. ఏం ఆశ్చర్యం, అది కూడా ఆనాడు కపిలుడు అక్కడికి వెళ్ళాడు. కపిలుడు అంటే సాక్షాత్తు స్వయంభవ మనువు వంశంలో పుట్టిన శతరూపాని పేరు కలిగిన ఆవిడకి అల్లుడు అన్నమాట. ఆయన విష్ణుమూర్తి అవతారం. అంతటి ప్రపంచం మనది. అవన్నీ ఏకమైపోతాయని చెబుతున్నారు ఇక్కడ వరుసగా ఈ శ్లోకాల్లో. ఏమని, భారతదేశం మళ్ళీ ఏకమైపోతుంది, అన్యజాతులు కొంచెం మిగులుతాయట. అలాగని పూర్తిగా ఈ అన్యదేశస్తులంతా నశించరు, మళ్ళీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రపంచ ప్రళయానికి మూలం అవుతారు మళ్ళీ వాళ్ళు. ఆ సమయంలో విప్రస్య విష్ణు యశసః పుత్రః కల్కి భవిష్యతి నారాయణ కళాంశ్చ భగవాన్ బలినాం బలి. యావత్ ప్రపంచం మ్లేచ్ఛులతో నీచులతో సంస్కృత భాష వ్యతిరేకులతో నిండిపోయినప్పుడు, ఇంటింటా పాపం పెరిగిపోయినప్పుడు, తమలో తాము అందరూ కలహించుకున్నప్పుడు, ధర్మం సత్యం నశించినప్పుడు విష్ణుయసుడు అని ఒక బ్రాహ్మడు పుడతాడట. ఆయన ఇంట్లో శ్రీమన్నారాయణ కళాంశతో ఇక్కడ చెప్పారు. సాక్షాత్తు భగవంతుడు రట్ట. నారాయణ కళాంశ్చ అంటే విష్ణుమూర్తి యొక్క కళతో పుడతాడు, డైరెక్ట్ స్వామి అక్కడ రాడు. ఆ అంశతో ఈ కల్కి అనే ఆయన పుడతాడు. ఆయన ఎటువంటి వాడు, అయోనిజుడై పుడతాడట. ఆయనకు దొరుకుతాడు, ఆయనకు కూడా కొడుకు అవ్వడు, దొరికి ఆయన చేత పెంచబడి ఆయనకు ఔరస పుత్రుడు అవుతాడు. ఆయన గురించి చెప్పారు, బలినాం బలి, బలవంతులకే బలవంతుడైన మహాబలశాలి అవుతాడు. ఇక అటువంటి బలవంతుడు లేకుండా పుడతాడు ఆయన. కండలు తిరిగిన శరీరం ఉంటుంది, అద్భుతమైన ఖడ్గం ధరిస్తాడు, తెల్లని శరీరంతో ఉంటాడు, మంచి తెల్లని గుర్రం కూడా ఆయనకి వాహనంగా ఉంటుంది. ఆయన కిరీటం పెట్టుకుని శిరస్త్రాణం పెట్టుకుని తిరుగుతాడు అన్ని చోట్లకి. దీర్ఘేణ కరవాలేన దీర్ఘ ఘోటక వాహన, ఇది ప్రకృతి ఖండంలో 7వ అధ్యాయంలో 59వ శ్లోకంలో చెప్పారు. ఏమని? కరవాలం ధరిస్తాడు. ఆ కరవాలం కూడా మామూలు కరవాలం కాదు, దీర్ఘ కరవాలం, పెద్ద కత్తి అన్నమాట. ఆ కత్తి తాడి చెట్టు ప్రమాణంలో ఉంటుందన్నారు. ఘోటక వాహనగా ఆ మహానుభావుడు గుర్రం మీద ఎక్కి తిరుగుతాడు. రథాలు ఎక్కడు, ఇంకోటి ఎక్కడు. మ్లేచ్ఛ శూన్యంచ పృథివీం త్రిరాత్రేణ కరిష్యతి, ఈ మొత్తం ప్రపంచంలో ఎక్కడా ఒక్క మ్లేచ్చుండి లేకుండా చేసేస్తాట, శూన్యం చేసేస్తాడు 3 రాత్రులలో చేస్తాట పైగా. ఇది చిట్ట చివరి ప్రపంచ ప్రళయకాలం అన్నమాట. 3 రాత్రులలో భూమిని మ్లేచ్ఛ శూన్యం చేస్తాడు. నిర్మ్లేచ్ఛాం, మళ్ళీ చెప్తున్నాడు, నిర్మ్లేచ్ఛాం వసుధాం కృత్వ చ అంతర్ధానం కరిష్యతి. మ్లేచ్ఛులు అంటే గడ్డం ధరించి గుండు గీయించుకుని చిన్న టోపీ పెట్టుకుని కుడి నుంచి ఎడమకి రాసేవాళ్ళు అని అర్థం అన్నమాట భాష. ఇంక నేను వేరే ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లా, వాళ్ళని మాత్రమే మిలచ్చులు అంటారు, నిర్వచించారు. మనందరం ఎడమ నుంచి మొదలెట్టి కుడికి రాస్తాం, వాళ్ళు వ్యతిరేకంగా రాస్తారట. ఈ మ్లేచ్ఛ సైన్యాన్ని భూమిలో 3 రాత్రులలో పూర్తిగా ధ్వంసం చేసేస్తాడు. నిర్మ్లేచ్ఛాం వసుధాంకృత్వం అంటే భూమి మీద ఇక మ్లేచ్ఛుడు ఉండడు. తర్వాత అంతర్ధానం కరిషతి, ఆ 3 రోజుల్లో ఈ పని అయిపోయాక టిక్కిన అయిపోతాడు. మళ్ళీ అసలు కనపడ్డాయన అక్కడ కనపడితే ఒట్టు అన్నారు. మరికొంతకాలం గడుస్తుంది. అప్పుడు యుగాంతంలో మళ్ళీ దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఆయా మూలల్లో దాక్కుని ఉంటారట. వాళ్ళు మ్లేచ్ఛులు ఉండరు, కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంకా అన్ని చోట్ల ఉంటారు. ఆ దుర్మార్గులు భూమిని ఆక్రమించడానికి బయలుదేరతారు. ఆ సమయంలో వాళ్ళు అలా ఆక్రమించడానికి ప్రయత్నించగానే 6 రాత్రులు ఆకాశమంతా నల్లని మేఘాలు ఆవరిస్తాయట. ఇంద్రుడు విజృంభించి ఈ ప్రపంచ ప్రళయకాలంలో ఒక మేఘ సమూహాన్ని పంపిస్తాడు. వాటికి పుష్కలావర్తము, సంవర్తకము అని పేరు. ఈ మేఘాలు ఉత్తప్పుడు ఇవ్వడు ఆయన. కేవలం ప్రపంచ ప్రళయకాలంలోనే ఆ మేఘాలకి సంకెళ్ళు వేసి అట్టే పెడతాట. మంత్రంతో కూడిన సంకెళ్ళు అవి, మామూలు ఇనప సంకెళ్ళు మేఘాలకు పట్టవుగా. మంత్రంతో బంధిస్తాడు, ఆ మంత్రం అలా విడిచిపెడతాడు. ఆ జంభవైరి సంరంభంబున దంభోళి జలిపించి బింకంబున శంకింపక సంఖ్యల లూడిపించిన మహానిల ప్రేరితంబులయి చని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహౌఘంబులై ప్రచండగతి చండమండలంబు గప్పి దివినిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార బంధురంబుగా బలివంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జరంబుల వడువున ఎడతెగక షండ్రాత్ర ప్రమాణంబు వర్షంబు కురియా అని వర్ణించారు పురాణంలో. అంటే 6 రోజులు, షడ్రాత్ర ప్రమాణం అంటే 6 రోజులు. సూర్యమండలం అంతా ఇక కనపడదు, అస్సలు భూమి మీదకి ఎక్కడ సూర్యుడు వెలుతురు పడదు. ఇంద్రుడేమో అలా వజ్రం జలిపించి ఈ సంకెళ్ళు తీసి వదిలేస్తాడు ఈ మేఘాలని. అవి మొత్తం ఆకాశం అంటూ ఎక్కడుందో అంతా ఆవరిస్తుంది, అక్కడెక్కడం లేదట. ఆకాశం మొత్తం ఆ మేఘాలతో ఆవరింపబడుతుంది. ఇంకా వర్షం అట, ఎలాంటి వర్షం అది? పూర్వం బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి 3 అడుగులు దానం అడిగాడు, అప్పుడు బలి ఇచ్చాడు. ఆయన ఒక కాలుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. ఆ కాలితో ఆకాశాన్ని తనడం వల్ల ఆకాశం చిల్లడిపోయిందేమో, చిల్లడిపోయి పైనుంచి మొత్తం వర్షం పడిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది వర్షం. ఏం వర్షం అండి, ఏనుగు తొండాలతో బాదినట్టుగా, కుండలతో పోసేసినట్టుగా, పెద్ద పెద్ద గొట్టాలతోటి ఇంజన్లతోటి మోటార్తో తోడేసినట్టుగా దబ్బ 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 కురుస్తుంది. అది కుంభవృష్టి అంటే. కుంభవృష్టి అంటే కుంభం అంటే కుండ, కుండలతో పోసినట్టేక అలా దిమ్మరించేస్తుంది. పిడుగులు పడిపోతాయి, ఉరుములు ఉరుముతాయి, మెరుములు మెరుస్తాయి. ఆకాశంలో అలా 6 రాత్రుల పాటు వర్షం విడిచిపెట్టకుండా ఉంటుంది. రాత్రి పగలుండే తేడా ఉండదన్నమాట. ఈ భూమండలమంతా జలం జలం జల ప్రళయం అయిపోతుంది. ఇంకా భూమి మీద మానవుడు ఎవ్వడు ఉండదు, జన శూన్యం అయిపోతుంది, వృక్ష శూన్యం అయిపోతుంది, ఏ ఇల్లు ఉండదు, కొండలుండవు, బండలుండవు. సరిగ్గా అలా వర్షంతో భూమి అంతా నిండిపోయాక ఆ సమయంలో 12 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తారట. ఈ 6 రోజులు అయిపోయాక 12 మంది సూర్యులు ఉదయించి తమ ప్రచండమైన తేజస్సుతో ఈ జలమంతా తాగేస్తారు. దాంతో మళ్ళీ భూమి ఏమైపోతుంది, ఎండిపోతుంది. అక్కడితో కలియుగం అంతరిస్తుంది, మళ్ళీ కృతయుగ ఆరంభం అవుతుంది. ఇది సామాన్య ప్రళయం అన్నమాట. కృతయుగం తొందరగా ఆరంభం అవ్వడానికి ఈ ద్వాదశాదిత్యులు ఉపయోగపడతారు. అప్పుడు ఆ కృతయుగాన్ని సత్యయుగము అంటాం. సత్యం తప్ప అసత్యం ఉండదు, ధర్మం తప్ప అధర్మం లిప్త కూడా ఉండదు. ఆ సమయంలో మళ్ళీ తపస్సులు చేసేవాళ్ళు పెరుగుతారు, సత్వ దివ్య గుణం పెరుగుతుంది, సంపన్నమవుతుంది ధర్మం. ఎక్కడ చూసినా పూర్ణ రూపంలో ప్రశాంతి, ఎక్కడ అశాంతి ఉండదు. ఎవడన్నా పక్కవాడు డబ్బు వదిలేస్తే ఇంటికి బతిమాలు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళే తప్ప నాకు వద్దు బాబు అని అంటారట. గుమ్మడికాయంత బంగారం అక్కడ వదిలేస్తే అమ్మడి అమ్మడి గుమ్మడి అని వెతికెళ్ళి ఇంటికి తీసుకొస్తారు. ఎప్పటికి మళ్ళీ చెప్పులు బయట పెడితే తూపేవాళ్ళు ఉండరు ఆ కాలంలో. ఇక ఈ భూమి అంతా ధర్మాత్ములతో, పుణ్యాత్ములతో, తపోధనులతో నిండిపోతుంది. దైవజ్ఞులు మళ్ళీ పెరుగుతారు. అర్చన ఎలా చేయాలి, ఏమి చేస్తే దేవాలయంలో దేవతలు ఉంటారో తెలిసిన వాళ్ళు తయారవుతారని చెప్పారు మళ్ళీ ఇక్కడ దైవజ్ఞులతో. ఇంత పూర్వం కూడా చెప్పుకున్నాం మనం కింతటి భాగంలో. ఏమని, కలియుగంలో దైవజ్ఞులు నశిస్తారు అంటే దైవతత్వం తెలిసిన వాళ్ళు నశిస్తారు. దైవతత్వం నశించడం అంటే ఏమిటి, ఆలయాలలో ఎప్పుడు ఎక్కడ ఎలా అర్చన చేయాలో దాన్ని తెలిసినవాడు దైవజ్ఞుడు. గ్రహాలు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి సంపూర్ణంగా తెలిసినవాడు దైవజ్ఞుడు. వాళ్ళు నశిస్తారని చెప్పాం నిన్నటి భాగంలో. వాళ్ళ వల్ల ఏమవుతుందిట, మొత్తం దేవతలు మూర్తుల్లో విగ్రహాలు మిగులుతే విగ్రహాల్లో ఉండి దేవతలు వెళ్ళిపోతారని కూడా చెప్పాడు కదా నిన్న నారాయణుడు. ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ పోతుందిట, దేవతలు తిరిగి విగ్రహాల్లోకి చేరతారట. ఒట్టి విగ్రహం మిగిలితే మనకేమిటంటే ఉపయోగం, దేవతలంతా ఎగిరిపోయి మళ్ళీ దేవతలు దిగొస్తారు. ఆ దైవజ్ఞులు వచ్చారు, సక్రమంగా పూజలు జరుగుతున్నాయి అని మళ్ళీ చక్కగా దిగొస్తారట. ప్రతి గృహంలో స్త్రీలు మళ్ళీ పతివ్రతలు అవుతారు, ధర్మాచార పరాయణలు అవుతారు, ధర్మవర్తనంతో నడుచుకుంటారు, న్యాయంగా క్షత్రియులు రాజ్యపాలన చేస్తారు, పరిపాలకులంతా పవిత్రంగా ఉంటారు. ధనం ధర్మం ఈ రెండు ఒకే కోణంలోంచి చూస్తారట వాళ్ళు. భక్తులు పెరుగుతారు, అందరిలో ప్రతాపం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, తుమ్ములు దగ్గులు పోతాయి. ఆ కాలంలో వాణిజ్యం, వ్యవసాయం, గోరక్షణ ఈ మూడు చేస్తులు వైశ్యులంతా ధర్మపరాయణులై ఉంటారు. అసలు ఆవుని పొరపాటును కూడా చిన్న దెబ్బక తగలకుండా కాపాడతారు. ఎప్పుడైతే గోవుల్ని వైశ్యులంతా భక్తి శ్రద్ధలతో చూశారో ఆ గోవులు యజ్ఞాన్ని చేయిస్తాయి, యజ్ఞం చేయిస్తే అమ్మవారు సంతోషపడుతుంది. దాంతో అమ్మవారు అన్ని లోకాల్లో ఆనందంతో విహరించి ప్రతి ప్రాణిని ఐశ్వర్యంతో ఆనందంతో నింపేస్తుంది. ఆ తర్వాత మొత్తం రైతులు ధర్మపరాయణులై కష్టపడి భూమిని దున్ని వ్యవసాయం చేసి పంటని లోకానికి అందిస్తారు. వాళ్ళు శీలవంతులై గౌరవిస్తారు. ఈ విధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అనే తేడా లేకుండా అందరూ ధర్మంతో ఉండి అందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి భూమి అంతా ధర్మమే నింపుతారట. ఎక్కడ చూచినా విష్ణువంతరత్తులు, విష్ణుభక్తులు, వైష్ణవులు, శాక్తేయులు, శైవులు అనే తేడా లేకుండా, అంటే సాధారణంగా వైష్ణవులకి శైవులు అంటే ద్వేషం, శైవులకేమో వైష్ణవులు అంటే ద్వేషం, ఈ ఇద్దరూ కలిసి అమ్మని పట్టించుకోకపోవచ్చు. అలా కాకుండా ఆ కాలంలో ముగ్గురు కలిసిమెలిసి ఉండి సర్వకాల సర్వావస్థల్లో అంబాయాగం ఏడాదికి ఏడాది జరుగుతుందిట. ఎప్పుడో 5000 ఏళ్ల క్రితం జరిగిన అంబాయాగం ఇప్పుడు మళ్ళీ జరగాలంటే ఈ మధ్యన మనం చేశాం అవో పట్టాను, అటువంటి యాగాలు పట్టించుకోరు ఇప్పుడు, అలా కాదట. అప్పుడు నిత్యం జరుగుతూ ఉంటాయట ఆ కాలంలో. సత్యయుగంలో అధర్మం లేచి మాత్రం ఉండదు, ధర్మం అలా వ్యాపిస్తుంది. క్రమంగా కృతయుగం తర్వాత త్రేతాయుగం వస్తుంది. ఈ త్రేతాయుగంలో మూడు పాదాలు ధర్మం, ఒక పాదం అధర్మం పెరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో మళ్ళీ రావణాసురుడు లాంటి వాళ్ళు తయారవుతారు. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి ధర్మం రెండు పాదాలు, అధర్మం రెండు పాదాలు పెరుగుతుంది. అందుకే ఆ కాలంలో కూడా ఆస్తిపాస్తుల వ్యవహారంలో చాలా గందరగోళం వచ్చి ఆక్రమించుకోవడం మొదలవుతుంది అన్నమాట. ఇంకా కలియుగ ప్రదేశంలో ఒక్క పాదం మాత్రమే ఉండి కలియుగాంతంలో పూర్తిగా లుప్తమవుతుంది. ఓ నారద మహర్షి, ఇప్పుడు నీకు కాల పరిజ్ఞానం చెబుతున్నాను విను. 7 తిథులు ఒక వారం, 15 తిథులు ఒక పక్షం, 2 పక్షాలు ఒక మాసం, అంటే శుక్లపక్షం కృష్ణపక్షం కలిస్తే ఒక మాసం, 2 మాసాలైతే ఒక ఋతువు, 6 ఋతువులైతే ఒక సంవత్సరం అవుతుంది. 6 మాసాలు అయనం, ఇంకో 6 మాసాలు ఇంకో అయనం, దక్షిణాయనం ఉత్తరాయణం అంటారు. ఈ 2 అయనాలని కలిపి ఒక సంవత్సరం అంటాం. ఈ సంవత్సరంలో 365 1/4 రోజులు ఉంటాయని ఆనాడే చెప్పారు. ఇప్పుడు మన వాళ్ళు అదే చెప్తున్నారు. ఈ 1/4 లెక్కేయలేం కాబట్టే 4 ఏళ్లకోసారి 4 1/4 ఏమవుతాయి, ఒక రోజు అవుతుంది. అప్పుడు లీప్ సంవత్సరం 366 రోజులు అంటున్నాం. ఇది ఆనాడే చెప్పారు. సంవత్సరానికి 365 మీద ఒక పావు ఉంటుంది అని. ఇవి కాల సంఖ్య నియమాలు. దినముల్లాగే ఈ 4 యుగాలు కూడా ఒక్కసారి వస్తాయి. మనుష్యులకి 1 సంవత్సర కాలం గడిస్తే దేవతలకు 1 పగలట. మనుష్యులకి 2 సంవత్సరం గడిస్తే 1 రాత్రి అవుతుంది. అలాగ రాత్రి పగలు వాళ్ళకి 1 రోజు అవుతుంది. దేవతలకి ఉత్తరాయణం దేవతలకి పగలు, దక్షిణాయనం దేవతలకి రాత్రి. అందుకే దక్షిణాయనం కంటే ఉత్తరాయణం పుణ్యకాలం అనడానికి గల కారణం అదే. ఉత్తరాయణంలో దేవతలంతా పగల కింద భావించి పనులు చేస్తారు. వాళ్ళు పనులు చేసే కాలంలో మనం ఏదైనా ధర్మకార్యాలు చేస్తే వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు. దక్షిణాయనం వాళ్ళకి రాత్రి, ఆ సమయంలో వాళ్ళు నిద్రలో ఉంటారు. అందుకే దక్షిణాయనంలో ఏం జరిగినా దేవతలు మన గురించి పట్టించుకోరు. దక్షిణాయనంలో మన గురించి పట్టించుకునేవాడు ఒక్కడే యమధర్మరాజు, చిత్రగుప్తుడు, విచిత్రగుప్తుడు. వీడు తప్ప తక్కిన వాళ్ళు ఎవరూ పట్టించుకోరు. మనుష్యులకి 360 యుగాలు గడిస్తే దేవతలకి ఒక్క యుగమట. ఏకంగా మనకి 4 యుగాలు చెప్పాం కదా, ఇలాంటి 4 యుగాలని 360 గడిపితే మనకి దేవతలకి కేవలం 1 యుగం అవుతుంది. ఇలాంటివి 71 దివ్య యుగాలు గడిస్తే దానికి మన్వంతరము అంటాం, అంటే 1 మనువు కాలం అది. ఇలాంటి మన్వంతరం ఇంద్రుడి పూర్ణ ఆయుర్దాయం. ఇంద్రుడి ఆయుర్దాయం మన్వంతరం ఒకటే. 28 మంది ఇంద్రులు వెళ్ళిపోతే బ్రహ్మగారికి 1 పగలట, తర్వాత అంతే గడిస్తే 1 రాత్రి అట. ఇలాంటివి బ్రహ్మగారి ఆయుర్దాయం 108 సంవత్సరాలు చెప్పారు. దీన్ని బట్టి బ్రహ్మగారి ఆయుర్దాయం చూడొచ్చు. దీనిని బ్రహ్మ ఆయుర్దాయం వెళ్ళాక లోకమంతా మళ్ళీ జలప్రళయం అవుతుంది. దీనిని ప్రాకృత ప్రళయము అంటారు. అంటే ప్రకృతి అంటే అమ్మవారని చెప్పాం కదా, అమ్మవారు విజృంభించి లోకాలని నాశనం చేయడానికి జలప్రళయం కల్పిస్తే దీని ప్రాకృత ప్రళయం అంటారు. ప్రాకృత ప్రళయంలో ఇంకా భూమి కూడా ఉండదు. ఇందాక చెప్పినట్టుగా 6 రోజులేమో వర్షం కురిసి 12 ఏకధాటిగా ద్వాదశాదిత్యులు ఉదయించడం ఇది ఉండదు ఇక ఆ కాలంలో. అప్పుడు మొత్తం జలప్రళయమే ఉంటుంది. ఆ సమయంలో భూమి జలంలో కలిసిపోతుంది. అలా కలిసిపోయినప్పుడు ఆ బ్రహ్మాండంలో బ్రహ్మ ఉండట, విష్ణు ఉండట, రుద్రుడు ఉండట. ఇక్కడ చెప్పేశారు బ్రహ్మ విష్ణు రుద్రాదులు మహర్షులు భక్తులు అందరూ కలిసి కృష్ణుడిలో లీనమైపోతారు. ఈ కృష్ణుడు ఏమవుతాడు, మర్రాకు మీద చిన్న బుజ్జిబాబు కింద టింగో టింగో అని ఆడుకుంటూ ఉంటాడు. అంత శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చిన్న మర్రాకు మీద అన్నమాట. ఆ మర్రాకుకి సూత్రాలు కట్టి ఏం చేస్తుంది జగన్మాత, డోలయంతి బాలభావం కృష్ణం. కృష్ణుణ్ణి చిన్నపిల్లవాడి కింద ఆడుకుంటున్నాయని ఆ ప్రాకృత ప్రళయంలో మర్రాకు మీద పెట్టుకుని జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అని ఊపుతూ ఉంటుందిట, ఆడిస్తూ ఉంటుందిట. ఆ విధంగా ఆ కాలంలో పరమాత్ముడు కృష్ణుడు ఒక్కడే అమ్మవారి యొక్క అనుగ్రహంతో కనపడతాడు. ఇంకా అందరూ ఆయనలో లీనమైపోతారు. ఇది బ్రహ్మ ఆయుర్దాయం. ఇది కృష్ణుడికి ఎంత, 1 నిమిషం, 1 రెప్పపాటు కాలం. ఇంత బ్రహ్మదేవుడు పోతే ఆయన పిల్లాడి కింద ఆడుకుంటున్నాడే ఆ కాలం ఆయనకు 1 రెప్పపాటు కాలం అట. మళ్ళీ అలాంటి రెప్పపాట్ల కాలాలు ఎన్ని గడుస్తున్నాయో లెక్కలేదు. అందుకే నాశనరహితుల్లో శివుడు కృష్ణుడు ఈ విష్ణువు వీళ్ళు నాశనరహితులు. వీళ్ళు ఎప్పటికప్పుడు కలిసిపోయి మళ్ళీ విడుతూ ఉంటారు. జగన్మాత వాళ్ళకి ఆ వరం ఇచ్చింది అని చెప్పారు. ఇలాంటి కల్పములు ఎన్ని గడిచాయో ఎన్ని వచ్చాయో నారద నారాయణ మహర్షిని నేను కూడా చెప్పలేను. నారాయణుడు చెప్పలేనంటున్నాడు బదరిలో. ఎవరిరు కుదురు కో జ్ఞాత, ఎవడు జ్ఞాత, ఎవడు కాదు, ఎవడికి తెలియదు నారద. అలా అనంతంగా సాగాయి. ఇది తెలియాలి అంటే మళ్ళీ జగన్మాత పాదపద్మాల కింద ఉండేంత దుమ్ము శిరస్సును ధరించవలసింది. ఈ బ్రహ్మాండాలలో ఇటువంటి సంఖ్యాశాస్త్రం ఎవరికి తెలియదు. తెలియక అజ్ఞానులు 5 కోట్లైంది 3 కోట్లైంది భూమి ఏర్పడింది అంటారు. నాయన ఈ భూమి ఏర్పడలా నశించలా, ఎప్పటికప్పుడు పరమాత్మలోంచి వచ్చి మళ్ళీ పరమాత్మలో కలిసిపోతుంది. అదేం కొత్తగా పుట్టలా కొత్తగా నశించలా, విష్ణువు చెవుల్లోంచి వచ్చిందిగా మళ్ళీ ఆయనలోకి పెడుతుంది. ఎక్కడికి పెడుతుంది ఎక్కడికి పోతుంది అది, అది నశించడం మళ్ళీ ఉండడం అనేది ఉండదు. పరబ్రహ్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కూడా ప్రకృతి సహితుడు. ఆయన ప్రకృతి అంటే అమ్మవారికి అతీతుడు కాడని చెప్పారు. అమ్మవారికి దూరంగా ఉండలేడు కృష్ణుడు కూడా. సంపూర్ణ బ్రహ్మాండాలకి ఏకైక సర్వేశ్వరుడైన ఆయన కూడా అమ్మవారి దగ్గర చిన్న బాలుడిగా ఆడుకుంటాడు. అలా ఆడుకుంటున్నాడు కాబట్టి ఆయనని సచ్చిదానంద విగ్రహుడు అన్నారట. మన విగ్రహం సత్తు చిత్తు ఆనందం ఉండదు. సత్ అంటే బ్రహ్మ పదార్థం, బ్రహ్మ పదార్థానికి నాశనం ఉండదు. మనది బ్రహ్మ పదార్థం కాదు కాబట్టి చచ్చిపోతున్నాం, బూడిదైపోతున్నాం, మట్టిలో మట్టి అయిపోతున్నాం, పంచభూతాల్లో కలుస్తున్నాం. ఆయన విగ్రహం అలాంటి నాశనం లేనిది గనక అది సచ్చిదానంద విగ్రహం. అది నిత్యం ఎల్లప్పుడూ ఉంటుంది, ఇవాళ ఉండి రేపు పోయేది కాదు. అది సనాతనం, ఎంతో ప్రాచీనమైనది. ఆయన కాంతి స్వరూపుడు, వెలిగేవాడు ఆయన. ఆయన కాంతి తప్ప మామూలు వాడు కాదు, శాశ్వతుడు ఆయన. మహావిరాట్ పురుషుడు, బ్రహ్మాది దేవతలకి అతీతుడు ఆయన. ఆయనే ఒక్కొక్కప్పుడు ద్విభుజుడు, ఒక్కొక్కప్పుడు విష్ణువుగా చతుర్భుజుడిగా అవుతాడు. అందుకే విష్ణువు శ్రీకృష్ణుడు వేరుండడానికి గల కారణం ఏంటంటే 2 రూపాలు ధరించాడని చెప్పాం. ఆయన ఆ శ్రీకృష్ణుడు తన శరీరము నుంచి నాలుగు భుజాలు కలిగిన విష్ణువును సృష్టించాడని దేవీ భాగవతంలో కూడా వచ్చింది మనకి నవమస్కంధంలో.
బ్రహ్మాది తృణపర్యంతం సర్వం ప్రాకృతికం భవేత్ యద్యత్ ప్రాకృతికం సృష్టం సర్వం నశ్చరమేవచ.
బ్రహ్మ మొదలుకుని ఒక గడ్డి పరక వరకు ఈ సర్వము ప్రకృతిమయమే, అంటే అమ్మ స్వరూపమే, అమ్మ కానిది లేదు. మనం ప్రారంభంలో చెప్పే ప్రకృతి అంటే ఆవిడే దుర్గాదేవి అనే పేరుతో ఉన్నది అని. అంచేత అమ్మవారి స్వరూపం కానిది లేదు. ఈ అమ్మవారి స్వరూపం బయటకు కనబడితే నశిస్తుంది, కనబడంది నశించదు. అందుకే జ్యోతిస్వరూపం నశించదు, ఇలా రూపాలుంటే నశిస్తాయి మానవులు. అందుకే అమ్మ ఈ రూపాలతో ఉండే జన్మ మాకు వద్దు తల్లో, రూపరహితమైన నీ దివ్యలోకంలో ఉండాలని కోరుతున్నాం. ఈ దౌర్భాగ్యపు మానవ జన్మ వద్దు, భూలోకపు జన్మ వద్దు, నీ పాదాల దగ్గర అక్కడ ఆడుకున్నా పర్వాలా, ఆ మణిద్వీపంలో ఓ చిన్న స్వల్ప ప్రాణిమైనా పర్వాలా అని కోరుకుంటారు. ప్రాకృతిక సృష్టిలో బ్రహ్మ నిర్మితమైన స్వర్గాదులు ఎన్నున్నాయి అంటే అనంతంగా ఉన్నాయని చెప్పారు. ఎన్ని బ్రహ్మలోకాలున్నాయి, ఎన్ని స్వర్గలోకాలున్నాయి, ఎన్ని విష్ణులోకాలున్నాయో, ఎన్ని రుద్రలోకాలున్నాయో, ఇవి ఎవడూ లెక్కబెట్టలేడు. కానీ బ్రహ్మగారు అనుకుంటాట, నేను ఒక్కడే ఇక్కడ బ్రహ్మని, ఈ స్వర్గం నా పరిధిలో ఉంది అని. ఎంచేతంటే ఆయనకి తెలుసున్నది ఈ ప్రపంచమే కనుక. దేవర్షి, సకల సృష్టికి మూలం, సకల కారణాలకి కారణం అసలు పరబ్రహ్మ ఆ జగదంబ. ఆ అమ్మని నిత్యం సనాతనం అన్నారు. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే కానీ చిన్న బాలుడిగా తిరిగే కృష్ణుడి గురించి ఎవరికీ తెలియదు. కృష్ణతత్వం తెలిస్తే కానీ మోక్షం పొందలేడు. ఈ ఇద్దరికీ సంబంధం అది అన్నమాట. అమ్మ అనుగ్రహం ఉంటేనే కృష్ణతత్వం తెలుస్తుంది, కృష్ణతత్వం తెలియకుండా మోక్షం ఇవ్వదట. అందుకే మోక్షం పొందాలంటే ముందు కృష్ణలీలలు తెలుసుకోవాలి, పరమాత్ముడైన కృష్ణుడు రాధాదేవి విహరించిన దివ్య కథలు తెలియాలి. తెలియకపోతే మానవుడికి శరీరం మీద ఉండే ఆవరణ దోషం అని ఒక దోషం ఉంటుంది, అది పోదు. స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రానిస్తాము మనం పిల్లల్ని, స్నానం చేయండిరా అని పడుకొనిస్తాం. అంతేగాని ఎంత ప్రేమ ఉన్నా మురికి గుడ్డలతో మంచం మీద పడుకోనేము. ఆ మురికే మన శరీరం అంతే. ఈ మురికిని తొలగించేవాడు కృష్ణుడు. మురికి తొలగితే అమ్మ తన దగ్గరికి లాక్కుంటుంది. అది శ్రీకృష్ణుడు తన వామభాగం నుంచి రాధాదేవిని సృష్టించి ప్రేమించి లోకానికి ప్రేమతత్వం చెప్పాడు. ఆ ప్రేమతత్వంలో రాధాదేవి ఒక మాట చెప్పిందట, తపస్యా యాదృశి యాసాం తాసాం తాదృక్ ఫలం మునే. ఎవరు ఎంత ఆరాధిస్తారో, ఎవరెంత తపస్సు చేస్తారో, ఎవరెంత ఇతరులను ప్రేమిస్తారో వాళ్ళు అంత ఫలితం పొందుతారు. దీన్ని బట్టి వాళ్ళు మనం పొందే ఫలితం అంతా మీ సాధనే తప్ప నాకు సంబంధం లేదు అన్నదట రాధ. కాబట్టి ఇదిగో ఎవరైనా పరమాత్మని పొందడానికి తమ సమస్త శక్తులు ధారపోసి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. భక్తి ప్రధానం, భక్తి లేకుండా ఎన్ని చేసినా ఉపయోగం లేదు. మునీశ్వర, మరొక మాట చెబుతున్నాను నేను. ఒకప్పుడు శ్రీకృష్ణుడు హిమాలయ పర్వతాలలో ఎన్నేళ్ళు చెప్పాడు, సహస్ర దివ్య వర్షాణి అంటే 1000 దివ్య వర్షములు అమ్మవారిని పూజించాట. హిమాలయ పర్వతం మీద ధ్యానం చేసి, గంధమాదన పర్వతం అంటారు దాన్ని ఇప్పుడు కూడా, అక్కడ ఆంజనేయుడు కూడా ఉన్నాడని చెప్పాం. హిమాలయాల్లో బదరీ వెళ్ళేటప్పుడు ఉంటుంది. 1000 దివ్య సంవత్సరాలు ఆ కృష్ణుడు అమ్మవారిని ప్రార్థించాడు, దుర్గాదేవి అనే పేరుతో ఉండే జగదంబని. ఆ తపస్సుకు మెచ్చుకునే రాధాదేవిని ప్రకృతిని అమ్మవారు అతనికి ఇచ్చింది. తర్వాత అమ్మవారు తన శరీరం నుంచి మరొక దివ్యశక్తిని సృష్టించి అదే పర్వతం మీద హిమాలయాలలో తపస్సు చేసిన శివుడికి పార్వతినిచ్చింది. అదే హిమాలయాల మీద తనను గురించి ధ్యానం చేసిన బ్రహ్మకి వాణీ రూపాన్ని ఇచ్చింది. అంటే వాళ్లే ఇన్నేసి సంవత్సరాలు తపస్సు చేసి భక్తితో కొలిస్తే కానీ అమ్మవార్ల శక్తులు పక్కకి రాలేదే, ఇంకా సామాన్యులు భక్తితో కొలవకపోతే వారికి ఏం ఫలితాలు అందుతాయి, అందువల్ల భక్తితో ఆలోచన చెయ్యండి, నేను కూడా నా గురువు యొక్క అనుగ్రహంతో ఆ అమ్మని ఆరాధించి ఈ పురాణం విని మీకు చెబుతున్నానంటున్నాడు సూతుడు. అమ్మని ఆరాధించకుండా గురుసేవ చేయకుండా చేశానల్లా, కేవలం ఆ తల్లి అనుగ్రహమే అని చెప్పాడు. ఇప్పుడు నారదుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. మహాత్మా, అద్భుతమైన నాకు తెలియని ఎన్నెన్నో విశేషాలు ఎప్పటికప్పుడు చెబుతున్నావు, నీ రుణం తీర్చుకోలేను. నారాయణ మహర్షి, శ్రీకృష్ణుడి నిమిషకాలంలో బ్రహ్మ ఆయుర్దాయం పోతుంది అంటున్నావు కదా, ఆ సమయంలో భూమి అదృశ్యమైపోతుందని, ఈ బ్రహ్మాండం అంతా జలమయమవుతుందని, దానిని ప్రాకృత ప్రళయం అంటారని నువ్వు చెప్పావు. ఈ ప్రాకృత ప్రళయంలో దేవతలంతా పరబ్రహ్మమైన శ్రీకృష్ణుడిలో లీనమవుతారన్నావు. ఆ కృష్ణుడేమో మర్రాకు మీద ఉంటాడన్నావు. మళ్ళీ అప్పుడు భూమి ఎక్కడికెడుతోంది, ఆ భూమి మళ్ళీ ఎలా వస్తోంది, అసలు ఈ భూమి గురించి నాకు తెలుసుకోవాలి. ఎందుకంటే భూదేవి కూడా మనం ఇంత పూర్వభాగంలో చెప్పుకున్నాం, అమ్మవారు తన శరీరం నుంచి కొన్ని శక్తుల్ని, కొన్ని కళల్ని సృష్టించి ఆ కళల్ని ఆకారం ఇచ్చి పంపింది. ఆ ఆకారంలో ఒక భాగమే ఈ భూదేవి, కాబట్టి భూదేవి కూడా అమ్మవారి భాగమే. అంచేత ఆ జగదంబ గురించి తెలుసుకోకపోతే ఎలా, అందుకని అడుగుతున్నాను. పరమధన్యురాలు అందరి గౌరవానికి అర్హురాలు, అందరికీ అన్నం పెట్టేది, ఉండడానికి ఇల్లు ఇచ్చేది. అసలు భూదేవి గురించి ఇంతమంది కొట్టుకు చూస్తున్నారు, దీనికోసమే ఎర్రజెండాలు పాతుతున్నారు. అటువంటి ఆ పవిత్రమైన ఈ భూదేవి సర్వాశీర్యాలు చేశాలని ఈ సౌభాగ్య ఈ పృథివీ ప్రళయంలో ఎలా బయటకు వస్తుందో ఏమిటో నాకు చెప్పు. అమ్మవారి భూదేవి ఉత్పత్తిని గురించి చెప్పు అనగా నారాయణ మహర్షి ప్రకృతి ఖండం అంటారు దీనిని. ఇందులో 8వ అధ్యాయంలో అద్భుతంగా భూదేవి గురించి చెప్పుకొచ్చాడు ఆయన. సర్వాతి సృష్టౌ సర్వేషాం జన్మ కృష్ణాదితి శ్రుతి ఆవిర్భావ స్థిరోభావ సర్వేషు ప్రళయేషు చ. సంపూర్ణ సృష్టికి ప్రారంభకాలంలో సర్వము ఈ కృష్ణుడి శరీరం నుంచి అమ్మవారు లోకాన్ని సృష్టించి ఇచ్చిందిట. సర్వప్రళయాలలో సకల ప్రాణులు కృష్ణుడిలోంచి పుట్టి మళ్ళీ కృష్ణుడిలో కలిసిపోతాయి. అందుకే కృష్ణుడు మంగళకారకుడు. ఈ భూదేవి అమ్మవారి ప్రకృతి కళ ఎలా వచ్చిందో చెబుతున్నా. విద్వాంసుల మతం కూడా ఇదే, వేదం కూడా ఇలాగే చెప్పింది. ఇతి శృతి అన్నాడుగా, అంటే వేదం కూడా ఇదే చెప్పింది. ఏమని, పూర్వం మొట్టమొదటి ప్రళయంలో శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నప్పుడు ఆయన చెవిలోంచి పుట్టిన గులిమిలోంచి మధుకైటములు పుట్టారని, ఆ మధుకైటముల్ని నారాయణుడు సంహరించాడని, సంహరించగానే వాళ్ళ మేధస్సు బయటకు వచ్చిందని చెప్పారు. అదే ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు నారాయణుడు. ఆ దైత్యుల మరణానంతరం వారి శరీరములో నుంచి మేధస్సు బయటకు వచ్చింది, అంటే మెదడులోని మాంసపు గుజ్జు బయటకు వచ్చింది. అది సూర్యుల ప్రకాశంతో కలిసింది, శుష్కించింది, క్రమంగా గుండ్రంగా మారింది. అలాగే దానికి మేదిని అన్నారు, భూమిగా మారింది. అందువల్లే భూమికి మేదిని అనే పేరు వచ్చింది. నారద, ప్రళయానంతరం భూమి ఇలా ఏర్పడింది, కానీ వాస్తవంగా అంత పూర్వం జలంలో అదృశ్యంగా పృథ్వీ ఉంది, అది మాత్రం ఎక్కడా చెప్పరు. అమ్మ ఈ విషయాన్ని చెప్పిందిట. ఏమని, భూమి సముద్ర జలంలో ఉంది, అది శుష్కించింది, ఈ మేధస్సు వెళ్ళి దాన్ని ఆక్రమించి పట్టుకోవడం వల్ల భూమికి ఆకారం వచ్చింది. కాబట్టి సృష్టిలో ఎప్పుడూ భూమి అనేది అమ్మవారి శక్తులలో ఒక శక్తి ఉంటుంది. అయితే స్వల్పంగా శుష్కించి ఉన్నదానిని ఈ గుజ్జు ఆవరించడం వల్ల సంపూర్ణమైన పృథివీ ఏర్పడింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోళాకారంలో ఉన్న పృథివీ వచ్చిందన్నమాట. ఆ రకంగా పృథివీ శాశ్వతురాలు, నాశనరహిత, నశించి నీళ్లలో కలిసినట్టు కనపడుతుంది, కానీ పూర్తిగా నాశనం కాదు, రేణు రూపంలో ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి కళ గనక. తర్వాత ఈ మధుకేటుల శరీర జనిత మేధస్సంతా ఆ రేణువుని పట్టుకుని ఈ గుండ్రని ఆకారం ధరించింది. ఇది విశేషజ్ఞులైనటువంటి తత్వదృష్టితో కళ్ళు మూసుకు ధ్యానం చేసినటువంటి ఋషులు ఈ విషయాన్ని కనిపెట్టి చెప్పారు. అందుకే వసుంధరాదేవి అని పేరు పొందింది. వసుం ధరతీతి వసుంధర, వసుం అంటే ప్రాణములను ధరిస్తుంది. మనందరికీ ప్రాణం ఇచ్చింది ఆవిడ. వసు అనే శబ్దానికి బంగారం కూడా, బంగారము కూడా తన గర్భంలో పెట్టుకుంది కాబట్టి ఆవిడకి వసుంధర అని పేరు వచ్చింది. ఈ పవిత్ర చరిత్ర ఇప్పుడు జాగ్రత్తగా చెబుతున్నా విను. పూర్వం పుష్కర క్షేత్రంలో ఆ ధర్మదేవత, నారాయణ మహర్షిని కన్న ధర్మదేవత స్వయంగా నారాయణ మహర్షికి చెప్పాడు. అదే నారదునికి ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, సౌనకాదులకు సూత్రుడు చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను. మహావిరాట్ శరీరస్య జలస్తస్య చిరం స్ఫుటం మలోబభూవ కాలేన సర్వాంగ వ్యాపకోద్రవం. సృష్టి ఆరంభకాలంలో మహావిరాట్ పురుష రూపం ధరించాడు కృష్ణుడు, అంటే జగత్తంతా వ్యాపించాడు. అప్పుడు ఈ సృష్టి అంతా ఆయన రూపమే. ఆ మహానుభావుడి శరీరం నుంచి జలములు పుట్టాయి. ఆయన జలంలో ఉన్నాడు కాబట్టి, జలం ఆయనలో ఉంది కాబట్టి ఆయనకి నారాయణుడు అని పేరు వచ్చింది. నార అంటే జలము, నారములలో ఉన్నాడు, నారములు ఆయనలో ఉన్నాయి. ఆపో నారాయితి ప్రోక్తాః ఆపో వై నరసో నవః అయనంతస్యతః పూర్వం తేన నారాయణ స్మృతః. నారాః అనగా జలములు, నీళ్ళే ఎప్పుడూ తనకి నివాస స్థానము, అయనము అంటే నివాసం, నార అయనం అంటే నీళ్లే నివాసం, నీటిలోనే ఉంటాడు, నీరు ఆయనలో ఉంటుంది, అదే నారాయణ అంటే అర్థం. అలా నీళ్లలో పుట్టాడు, నీళ్ళు ఆయనలోంచి పుట్టాయి. ఆ క్రమక్రమంగా ఆయనలోంచి ఒక మలం దోషం బయటకు వచ్చింది. ఆ రోమకోపములలో నుంచి రకరకాల లోకాలు వచ్చాయి, అందులోంచి మొట్టమొదట భూమి వచ్చింది. ఆ భూమి రోమకోపంలో వచ్చినప్పుడు చాలా సూక్ష్మంగా ఉన్నది. ఆ సూక్ష్మ భూమిని ఈ మధుకైటవుల మెదడుగుజ్జు పూర్తిగా ఆక్రమించి ఇంత భూమిని చేసింది. మహావిరాట్ పురుషుడికి ఇప్పుడు మనందరికీ కూడా శరీరం మీద ఇలా వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకలు లోపల కోపం నుంచి పుట్టాయి, దాన్ని రోమకోపము అంటాం. లోపల రంధ్రాలు ఉన్నాయి కదా, రంధ్రాల నుంచి పుట్టాయి, ఆ రంధ్రాల నుంచే చెమట బయటకు వస్తూ ఉంటుంది. అందుకే రోమకోపాలు అని పేరు వాటికి. రోమము అంటే వెంట్రుక అనమాట. ఈ వెంట్రుక కోపములు ఆ విరాట్ పురుషుడికి కూడా ఉన్నాయట. వాటిల్లోంచి అసంఖ్యాకమైన లోకాలు, భూములు ఎన్నో పుట్టేయట. ఇలాంటి భూములు అనేక గోళాలు పుట్టాయట. మళ్ళీ ప్రళయకాలంలో ఈ రోమాల్లోకి వెళ్ళిపోతాయట ఆ మొత్తం లోకాలన్నీ కూడా. ఇదే మహాప్రళయము అంటారు. ప్రతి విశ్వేషు వసుధ శైల కానన సంయుత సప్తసాగర సంయుక్త సప్తద్వీపమిత సతి హిమాద్రిమేరు సంయుక్త గ్రహచంద్రార్క సంయుత బ్రహ్మ విష్ణు శివాద్యైశ్చ సురైహి లోకైస్తథానుత పుణ్యతీర్థ సమాయుక్త పుణ్యభారత సంయుత కాంచనీ భూమి సంయుక్త సర్వదుర్గ సమన్విత. ఈ లోకాలు పుట్టాక అందులో బ్రహ్మాండంలో భూలోకం ఒకటి ఏర్పడింది. ఆ వసుంధర అని పేరు వచ్చింది. ఈ వసుంధర మీద ముందు ఏం చేసిందిట, పరబ్రహ్మ అయినటువంటి ఆ జగదంబ నాయన కృష్ణ భగవాన్, భూమి ఈ గుండ్రంగా ఉన్నది శాశ్వతంగా నిలబడాలంటే కొండలు ఉండాలి, కొండలు దీని బ్యాలెన్స్ నిలబెడతాయి, కాబట్టి దీని మీద అద్భుతమైన పర్వతాలు ఏర్పాటు చేయాలిట. దాంతో పర్వతాలు వచ్చాయి. పర్వతాలు పైనుంచి అడుగుల పాతాళం వరకు వ్యాపించి ఉంటాయి. మీరు చూసారా, స్లాబ్ వేసే ముందు ఏం చేస్తామంటే ఒక రెండు అంతస్తులు మూడు అంతస్తులు బిల్డింగ్ వేయాలంటే ఒక 12 అడుగులు 15 అడుగులు పిల్లర్ దింపుతాడు లోపలికి, ఆ గొయ్యి తవ్వి అందులో పిల్లర్స్ వేసి ఆ పైన మనకి స్లాబ్ వేస్తున్నాడు. కాబట్టి బిల్డింగ్ ఉందంటే కింద పిల్లర్స్ ఉన్నాయనే విషయం మర్చిపోకూడదు. మనకి అడుగున అడుగు నుంచి మనం సిమెంట్ కాంక్రీట్ వేసాం, ఆ కాంక్రీట్ పిల్లర్స్ అడుగు నుంచి ఉన్నాయి కాబట్టి బిల్డింగ్ నిలబడింది. భూమి నిలబడడానికి ఈ పైన ఉన్న కొండ ఎంత ఉందో, పై ఒక కొండ పైకి ఎంత ఉందో అడుగున అంత ఉంటుందిట, ఖచ్చితంగా అంతే ఉంటుందన్నారు. ఒక కొండ 1000 అడుగులుంటే ఇంకో 1000 అడుగులు పాతాళం వరకు భూమిలో ఉంటుందిట. అలా ఉంటే భూమి బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే భూమి మొత్తం సముద్రంలో గుండ్రంగా తిరగకుండా నాశనం అయిపోతుందిట. ఆ కొండలు సృష్టించాడు. యుగం నాశనం అవ్వడానికి, జలప్రళయాలు రావడానికి గల కారణమేమిటో ఇప్పుడు చెప్పాడు. ఈ మానవుడు ఉన్న కొండలని పాలు పిండి పిండి చేసి పారేస్తున్నాడు. కొండలను బాంబులు పెట్టి పాలు కొట్టేస్తున్నాడు. కొంతకాలానికి ఏ కొండ లేకుండా చేసేస్తాడు. స్థాయి దాటి కొండలు పగిలిపోతే కొన్ని కొండలు పగలగొట్టడం వల్ల దోషం ఉండదు, కానీ వెర్రి వెర్రిగా మొత్తం కొండలని పీక్కుంటూ పోతూ ఉంటే కొంతకాలానికి ఈ భూమికి అడుగున బ్యాలెన్స్ ఉండక భూమి విధ్వంసం అవుతుందిట. అప్పుడు ఆ విధ్వంసంలో భూకంపాలు వచ్చి ఊళ్ళు ఊళ్ళు అలా దిగిపోతాయి. చూస్తూ ఉండగా మొత్తం, అమ్మో అక్కడ మద్రాసు దగ్గర కడలూరు ఉందేటిదిట, అది భూమిలోకి దిగిపోయిందిట అని చెబుతాం అనమాట. అవే కొంతకాలానికి మళ్ళీ భూమి ఏర్పడ్డాక మళ్ళీ తిరిగి కొత్త చేతి వచ్చాక తవ్వకాల్లో బయటపడుతూ ఉంటాయి. అంటే ఇవాళ కేవలం మానవుడు తన పాపం ద్వారా, తాను చేసే దౌర్భాగ్య పనుల ద్వారా మానవ జాతికి హాని కలిగిస్తున్నాడు. నగరాలకు నగరాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు చేతులారా. స్వార్థం ఇంత పని చేస్తోందని చెప్పారు. కొండలు సృష్టించి కొండల్ని భూమికి అండగా పెట్టింది. ఆ తెల్లే కొండలు ఉట్నే పెట్టాలి, అది ఎందుకు పెట్టింది అని. తర్వాత అడవులు సృష్టించింది. పచ్చగా చెట్లు పెరిగి అడవులు పెరిగితే అప్పుడు మేఘాలన్నీ ఆకర్షింపబడతాయి, వర్షం కురుస్తుంది, భూమిలో వేడి ఎక్కువగా ఉండదు, మానవులు హాయిగా సుఖంగా బతుకుతారు. ఈ జలం రాశి అయి నదులుగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో కలిసిన జలం మళ్ళీ సూర్యుడి వేడికి ఆవిరై మేఘమవుతుంది. ఈ ప్రకృతి చెట్లు బాగుంటే మళ్ళీ ఆ మేఘాలు ఆకర్షింపబడతాయి, అవి వర్షిస్తాయి, అవి నదులుగా ప్రవహిస్తాయి. ఇదొక చక్రం. కాబట్టి కాననములు ఏర్పాటు చేయి. ముందేమో శైలం కొండలు, తర్వాత అడవులు. అడవులు అయ్యాక మరి ఈ జలమంతా జాగ్రత్తగా నిలవ ఉండాలి కదా. అందుకని 7 సముద్రాలు చుట్టూతా విభజించిందిట అమ్మవారు. కృష్ణుడికి చెప్పి 7 సముద్రాలు విభజింపజేయించింది. తర్వాత 7 ద్వీపములు, సప్తద్వీపములు ప్రత్యేక ద్వీపాలు పెట్టారు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.